ప్రతికించిన
పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వద్దాం. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు, అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాల్లో ఇంకొకటి నేను మర్చిపోయింది. ఈ వారం వాస్తవానికి మనం మహబూబ్ నగర్ వార్షికోత్సవానికి వెళ్ళాలి. ఎందుకో మహబూబ్ నగర్ మళ్ళా కొంచెం డైలమాలో పడ్డారు, పోస్ట్ పోన్ చేసుకున్నారు. మేలు కొరకే అనుకుందాం, ఎక్కువగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. మహబూబ్ నగర్ జగిత్యాల స్టార్ట్ అవ్వాలి, నాగర్ కర్నూలు స్టార్ట్ అవ్వాలి, వనపర్తి స్టార్ట్ అవ్వాలి. మూడు జిల్లాల్లో సహవాసాలు కట్టబడాలి. గద్వాల కట్టబడింది. మహబూబ్ నగర్ విషయంలో కూడా దయచేసి మీ సహవాస ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధి ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి, మహిమా స్వరూపి, మీకు వందనాలు. నిబిడలుగా మేమంతా కలిసి ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యానికే, ఐక్యతకై, ఈ ఐక్య ఆరాధనకై మీకు వందనాలు. మా ప్రియులు సింగరేణి సహవాసాన్ని కట్టారు. ఆ రోజు నుంచి వారి యాక్సిడెంట్ జరగకూడదని ప్రార్థన చేశాం. యాక్సిడెంట్ జరుగుతా లేదన్న సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. అంతే భారంగా ఆత్మలు రక్షించబడాలి, నరకం నుంచి ఆత్మలు తప్పించబడాలన్న గొప్ప వేదంలోనికి, భారభరితమైన ప్రార్థనలోకి ప్రియులను మీరు నడిపించండి. 2వ వార్షిక కోసం జరగాలి. దేవా కనికరపడండి. భూపాలపల్లి సింగరేణి బలహీనంగా ఉంది, మీరు కృప చూపించండి. మా ప్రభు అనకాపల్లిని మీరు బలపరచండి, ఏఎస్ఆర్ మీరు బలపరచండి. మేము చక్కగా సహవాసాలు ఉన్నాయని తృప్తి చెందేశాం. పోలీసులు ప్రభు అక్కడ కదిలించబడినట్లుగా మీరు సహాయం చేయండి. మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మహారాష్ట్ర కొరకు మరొకసారి, బిల్లు మాస్టర్ ట్రైనింగ్స్ కొరకు, అన్నిట్లో మీరు చేసిన ఆశ్చర్యకరమైన సహాయం కొరకే స్తుతులు చెల్లిస్తూ, మహబూబ్ నగర్ కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ప్రభు గొప్ప ఆశ ఉంది, వారి ఆశతికే మీకు అన్నారు. ఆటంకాలన్నిటి మీద లోకమును జయించిన విజయం మా విశ్వాసమే అన్నారు. విశ్వాసంతో జయించి ముందుకు కొనసాగే కృప సహవాసాన్ని దయచేయండి. వనపర్తి, నాగర్ కర్నూలు, జగిత్యాలలో సహవాసాలు కట్టుబడినట్టుగా, టీచర్లు మెడికల్ సహవాసాలు కదలికి వచ్చినట్లుగా, మా ప్రియులు గద్వాల స్త్రీల సహవాసాన్ని, మహబూబ్ నగర్ స్త్రీల సహవాసాన్ని బలపరిచి మీరు వాడుకోండి. మరొకసారి 55 స్త్రీల సహవాసాలకే స్తోత్రాలు. మా ప్రభువా చిన్నపిల్లల కొరకు చేస్తున్న ప్రార్థన మీరు విన్నారు. ఆంధ్ర తెలంగాణలో చిన్నపిల్లల సహవాసాలు కట్టబడడానికి ద్వారాలు తెరుస్తున్నారు. గొప్ప కార్యాలు మీరు ఉద్దేశిస్తున్నారు. చంటి బిడ్డల కొరకు అంగలార్చే కృప, మొరపెట్టే కృప, యవనస్తుల కొరకు మొరపెట్టే కృప, మారు మనసు లేని భర్తల కొరకు, ఉద్యోగస్తుల కొరకు ప్రభు కన్యలతో అనేక మందిని ప్రభు నీ వద్దకు నడిపించే కృప, స్త్రీల సహవాసాలకు దయచేయండి. మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు జరిగించండి. ఈ వాక్య ధ్యాన సమయంలో మీ ఆత్మను తోడుగా ఉంచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం మనీ మేనేజ్మెంట్ కొరకు కొన్ని విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాం. వాస్తవానికి డబ్బుల కోసం మాట్లాడడం మంచిది కాదు, కానీ డబ్బులు లేకుండా ఏ పని నడుస్తలేదు. పైగా ఉద్యోగస్తులు జీతాలు సంపాదిస్తూ ఉన్నా ఖర్చు పెట్టేది భార్యలే కాబట్టి, ఈవెన్ దేవునికి ఇచ్చే విషయంలో గాని, పిల్లల్ని చదివించుకునే విషయంలో గాని, దాతృత్వం చూపించే విషయంలో గాని, అన్ని విషయాల్లో ఈ అవగాహన మీరు కలిగి ఉండటం అవసరం. కాబట్టి మనం గత ధ్యానంలో దాతృత్వం కొరకు లేదా ఇవ్వటం కొరకు, విరాళం కొరకు ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో చదివిన ఈ వాక్య భాగం ఉంది కదా, అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎంత గొప్ప మాట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇవ్వటంలో ఆశీర్వాదం ఉంది, ఇవ్వటంలో దీవెన ఉంది, ఇవ్వటం ధన్యత అన్న మాట దగ్గర మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవ్వటం కొరకు కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవ్వటం దేవునికి మహిమను తీసుకొస్తుంది, ఇవ్వటం మన విశ్వాసంలో బలపడేటట్లుగా చేస్తుంది, ఇవ్వటం మనలో ఉన్న స్వార్థం, లోభత్వం, వ్యక్తిత్వాన్ని మారుస్తుంది, ఇవ్వటం దేవుని ఆశీర్వాదానికి కారణమవుతుంది, ఇవ్వటం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం అవుతుంది. ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చాం. ఎట్లా ఇవ్వాలి అన్న మాట దగ్గర సంతోషంగా ఇవ్వాలి, దేవుడికి చేస్తున్నాము అన్న స్పృహతో ఇవ్వాలి, ప్రేమ కలిగి ఇవ్వాలి, షరతులు లేకుండా ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇందులో భాగంగానే మన మేలు కొరకు కొన్ని మాటలు, ఇవ్వటం కొరకు కొన్ని మాటలు అర్థం చేసుకోవటం చాలా ఆత్మీయ విషయాలకు మంచిది, ఆత్మీయ విషయాలకు మంచిది. అందులో ఆత్మల సంపాదన కొరకు ఇవ్వాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆత్మల సంపాదన కొరకు ఇవ్వాలి. అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 34 నుంచి 37వ వచనాల్లో ఆ మాట రాయబడింది. అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 34 నుంచి 37వ వచనాల వరకు ఆ మాటలు రాయబడ్డాయి. అపొస్తలులు వారు ఎట్లాగా చూస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అన్న మాట దగ్గర, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెట్టుచు వచ్చిరి. ఎందుకు పాదాల వద్ద పెట్టారు? సువార్త ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరములు. చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభు, నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక స్కూల్ పెట్టి సేవ చేయడు, ఒక హాస్పిటల్ కట్టి సేవ చేయడు, ఒక అనాథ శరణాలయానికి కట్టి సేవ చేయడం మంచిదే, కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. స్కూల్ పెట్టి సేవ చేసినా, హాస్పిటల్ పెట్టి సేవ చేసినా, హోమ్ కట్టి సేవ చేసినా, అల్టిమేట్ గా ఆత్మల సంపాదన జరగకపోతే, ఆత్మల సంపాదన జరగకపోతే, శరీరానికి మేలు చేసేవారుగా మాత్రమే మనం ఉంటే మనం యేసుక్రీస్తు ప్రభుని ఎంత మాత్రం సంతోషపెట్టలేం. కారణం, యేసుక్రీస్తు ప్రభు దేనికోసం వచ్చాడు? పాపిని రక్షించడానికి వచ్చాడు, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ కార్యం జరగకపోతే ఎట్లా? ప్రార్థన చేయండి. ఈ నెల 28వ తేదీన ఎపికార్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ నార్త్ ఇండియాలో పనిచేస్తుంది, చాలా మంచి సంస్థ. వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ ఇండియాలో సోషల్ వర్క్ చేస్తారు. సోషల్ వర్క్ చేస్తూ బావులు తవ్వించడం, ఈ డ్వాక్రా సంఘాలు కట్టడం, లోన్ తీసుకురావటం, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎపికార్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్, వాళ్ళు చేస్తున్న సేవ ద్వారా క్రిస్టియానిటీ మీద చాలా మందికి పాజిటివ్ అవుతారు. ఈవెన్ ఈ అనంతపురంలో ఆర్డిటి ఉంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఆర్డిటి ఫెర్రర్ గారు ఆయన ప్రారంభించాడు. వాళ్ళు కూడా సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న దానికోసం మనం వింటాం. అందుకంటే ఎక్కువగా ఆర్డిటి అనంతపురం కరువు జిల్లాలో పనిచేస్తా ఉంది. రీసెంట్ గా మనం ఎరుగుతూ భాను ప్రసాద్ గారు అని చెప్పి ఆయన అమెరికాలో ఉంటారు, కరోనా సమయంలో చాలా చేశాడు ఆయన. కరోనా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ టీం పనిచేస్తా ఉంది. వాళ్ళ టీం పనిచేస్తూ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తో ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా గైడ్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు. నేను సోషల్ వర్క్ జరుగుతున్న సంస్థల విషయంలో బాగుంటుంది చూడడానికి, కానీ అల్టిమేట్ గా ఆత్మల సంపాదన జరగాలి. భానుప్రసాద్ గారు వాళ్ళ టీమ్ తో మాట్లాడుతూ ఉన్నాను, సరే మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఇంత యథార్థంగా రూపాయి తీసుకోకుండా చేస్తున్నారు, ఒక్కరైనా రక్షించబడ్డారా, దట్ ఈస్ మై క్వశ్చన్. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నేను వాళ్ళ మీద గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా మనం పాయింట్ మిస్ అవ్వకూడదు అని చెప్పడం నా ఉద్దేశం. రేపు 28వ తేదీన ఎపికార్ వాళ్ళు జూమ్ మీటింగ్ లో నన్ను వాక్యం పంచుకోవడానికి రమ్మన్నారు. సో ఎపికార్ కోసం నాకు తెలుసు వాళ్ళు చేయింది మనం చేస్తుంది ఏంటంటే కంప్లీట్ గా మనం సోషల్ వర్క్ చేయట్లేదు, వాళ్ళు కంప్లీట్ గా సోషల్ వర్కే చేస్తున్నారు. ఈవెన్ మనం సోషల్ వర్క్ చేయడం అవసరమే, ఇప్పుడు మన స్కూల్ కట్టాల్సిన అవసరం లేదు, చాలా స్కూల్స్ ఉన్నాయి, మనం చేయగలిగింది చేయాలి. అల్టిమేట్ గా ఎవరు చేసినా సరే ఆత్మల సంపాదన జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభు రాజ్యం కట్టబడదు. ఆత్మల సంపాదన జరగకపోతే ప్రభు సంతోషం కలగదు. కాబట్టి ఎపికార్ వాళ్ళతో మాట్లాడబోతా ఉన్నాను, దాని కొరకు ఒకటి ప్రార్థన చేయండి. నిజంగా వాళ్ళు మనల్ని పిలవటం, నాకు అవకాశం ఇవ్వడం రియల్లీ దట్ ఈజ్ ప్రివిలేజ్. కానీ ఎందుకో దేవుడు వాళ్ళ మధ్యకి తీసుకువెళ్తా ఉన్నాడు. మా మాటలు లేకుండా కొన్ని విషయాలు చెప్పాలి, అర్థం చేసుకోవడానికి ప్రభు వాళ్ళకి సహాయం చేయాలి. మనం కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. కాబట్టి ఇక్కడ ఇవ్వటం అన్న మాట దగ్గర ఇచ్చారు, కానీ ఎక్కడ పెట్టారు తీసుకొచ్చి? అపోస్తుల పాదాల వద్ద పెట్టారు. అపోస్తులు ఏం చేశారు? దాన్ని తీసుకొని గుండెలు కత్తుకోలా. వాళ్ళేం చేశారు? వెద చల్లారు. 35 వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలిది పంచిపెట్టేది గనుక ఎవరికి కొదువు లేకుండా పోయింది. ఎవరికి కొదువు లేదు, వారి వారి అక్కర కొలిది పంచిపెట్టారు. 6వ అధ్యాయంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 1వచనం. ఆ దినములలో ఆ 6వ అధ్యాయం 1వచనంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్లో తమరాని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. అర్థమేంటి? సోషల్ వర్క్ జరుగుతుంది, ఈవెన్ అక్కడ విధవరాండ్లకు ఆహారం పంచిపెట్టడం మంచి పరిచర్య, విధవరాలకు ఆహారం పంచిపెట్టడం మంచి పరిచర్య. అక్కడ సనుగులు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ వాళ్ళు ఎట్లాంటి స్టాండ్ తీసుకున్నారంటే 2వ వచనం. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు. అవసరమే, కానీ దేవుని పరిచర్ని పక్కన పెట్టి మీకు ఈ సపర్యలు చేసి సోషల్ వర్క్ చేయటం అన్నది కాదు అని అపోస్తుల స్టాండ్ తీసుకున్నారు. ఈవెన్ మిషనరీస్ సోషల్ వర్క్ చేసినా అల్టిమేట్ గా వాళ్ళ సువార్తను అందించడానికి తాపత్రయపడ్డారు. సువార్త పరిచర్య లేదా సంఘాలు కట్టబడడం, ఆత్మలు రక్షించబడడం అన్నది జరగకుండా ఏం చేసినా అది ప్రభువును సంతోష పెట్టేది మాత్రం కాదు. సోషల్ వర్క్ ఖచ్చితంగా స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కి లేదా సోల్ విన్నింగ్ కి కారణం కావాలి. మనం ఆ స్పృహ కలిగి మనం చేయాలి. బీహార్ లో లోకా ప్రాజెక్ట్ కి మనం సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ 100 మంది పిల్లలకు వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, సిద్ధం చేస్తున్నారు. ఒరిస్సాలో దొర్కల్ ప్రాంతంలో 30 మంది పిల్లలకు మనం సపోర్ట్ చేస్తున్నాం. నేను చెప్పగలిగింది ఏంటంటే ఒరిస్సాలో దొర్కల్ ప్రాజెక్ట్ గాని బీహార్ లో లోకా ప్రాజెక్ట్ గాని మనకి బర్డెన్ అయినప్పటికీ సుమారు ఆ 2 ప్రాజెక్టులకి నెలకు 60,000 పంపించాల్సి వచ్చినప్పటికీ అది ఒకరోజు చేస్తే అయ్యేది కాదు, ఒక 10-15 సంవత్సరాలు చేయాలి అట్లాగా. కానీ అల్టిమేట్ గా వాళ్ళకున్న దర్శనం మనకున్న దర్శనం ఒకటే. ఆ 15 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు ప్రయోజకులు అవుతారు, రక్షించబడతారు, ప్రయోజకులు అవుతారు. వాళ్ళు వెనకబడిన ప్రాంతాలని వాళ్ళు బలపరుచుకుంటారు, వాళ్ళు ఈవెన్ డెవలప్మెంట్ కి కారణమవుతారు, మించి ఆత్మల సంపాదనకు కారణమవుతారు. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు క్రైస్తవులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అట్లాంటి దృక్పథంతో మనం ఆ సోషల్ వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యాం. అలాంటి దృక్పథంతో ఆ సోషల్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యాం. మొన్న బిల్డ్ మాస్టర్ డిగ్రీ క్లాసెస్ జరిగినప్పుడు ప్రేయర్ హాల్లో ఈవినింగ్ ఇంట్రాక్షన్ పెట్టాం. వాళ్ళకి అన్ని పరిచర్ల కంటే కూడా బాగా వాట్సన్ గారికి నచ్చిన పరిచర్య చిన్నపిల్ల పరిచర్య. ఒక పాపను ఎత్తుకొని ఆయన ఎస్ఎఫ్జే సక్సెస్ అయ్యింది, మీ సక్సెస్ మీరు ఉద్యోగస్తుల్ని సంపాదించుకోవడంతో కాదు, మీ సక్సెస్ ఉద్యోగస్తుల చిన్నారులు పట్టుకున్నారు, ఉద్యోగస్తుల చిన్నపిల్లల కోసం మీరు కిడ్స్ స్కూల్ స్టార్ట్ చేశారు, దీంతో మీరు సక్సెస్ అయ్యారు అన్నాడు. అంటే ఒక మాట ఆయన ఎలా కోట్ చేశాడు, ఆయన ఆల్రెడీ చాలా దేశాలు తిరిగి సేవ చేస్తున్నాడు కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ లో క్రిస్టియన్ కంట్రీస్ లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వదిలేశారు. యవనస్తులు సంఘాలకు రావట్లేదు, చిన్నపిల్లలు సంఘాలకు రావట్లేదు, ముసలి వాళ్ళు మాత్రమే సంఘాలకు వస్తున్నారు. చాలా మందిరాలు అమ్మబడుతున్నాయి, ముస్లింస్ దాన్ని కొనుక్కొని మసీదులుగా మార్చేస్తా ఉన్నారు. అమెరికాలో క్రైస్తవులు ఇప్పటికీ 30% పడిపోయారు, 70% నాన్ క్రిస్టియన్స్ అమెరికాను ఆక్యుపై చేశారు. ఇది ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అంటే, ఒకటి ఆదివారం భక్తి, నేను బలంగా నమ్మేది ఆదివారం భక్తి, సంవత్సరానికి 52 రోజుల ఆరాధనలు, 313 రోజులు లోకంలో 52 రోజులు సంఘంలో ఉంటే ఎవరైనా నామకార్థంగా తయారవుతారు. రెండు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇస్తున్న సండే స్కూల్ టీచింగ్, అది 52 రోజులు, అది ఒక గంట, ఏదో పప్పెట్ షో, ఏదో ఒక పాట, ఏదో ఒక కొరియోగ్రఫీ, అయిపోయింది అక్కడతో క్లోజ్. ఎస్ఎఫ్జేలో మనం తీసుకున్న స్టాండ్ ఏంటంటే రోజు పిల్లలు ఆరాధించాలి, అది మనం పెట్టుకున్నాం. అది జరుగుతుందా లేదా, ట్యూషన్స్ అడ్డొస్తాయా అన్న భయాలున్నా మనం ప్రభు కృప చూపించారు, సహవాసం నడిపించగలిగాం. మించి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తెలంగాణ కిడ్స్ ప్రారంభించాం. ఈ సంవత్సరం ప్రేయర్ ఎజెండాలో ప్రాముఖ్యంగా పెట్టింది అన్ని జిల్లాల్లో కిడ్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవ్వాలి ప్రతి జిల్లాలో. ఎందుకంటే ఏ సహవాసంలోనైనా సరే పెళ్ళయి పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టేదాకా మనల్ని చంపుతారు ప్రార్థన చేయమని. ఎందుకంటే అంత ఆశ పిల్లలు, అంటే పిల్లలు లేని ఫ్యామిలీ ఎక్కడుంది? పిల్లలు లేని ఫ్యామిలీ లేనే లేదు. అలాంటి ఫ్యామిలీస్ ఉంటే మాత్రం ఎంత వేదంతో పిల్లలు సంపాదించుకుని ట్రై చేస్తారు. పిల్లలు కనేశారు కానీ పిల్లల్ని దేవుళ్ళు పెంచే విషయంలో ఫెయిల్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఆ బాధ్యత మనం తీసుకున్నాం సంఘంగా. దాని కొరకు ఆంధ్ర తెలంగాణ రెండు కిడ్స్ సహవాసాలు కట్టాం. ఈ సంవత్సరం ప్రేయర్ ఎజెండాలు పెట్టింది అన్ని జిల్లాల్లో కిడ్స్ సహవాసాలు స్టార్ట్ కావాలని. నిన్న నా భార్య అంటుంది తెలంగాణలో 6 కిడ్స్ సహవాసాలు స్టార్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆంధ్రాలో కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. నిజంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మనం ఎలాగైతే మీరు ప్రతి జిల్లాకు స్త్రీల సహవాసాన్ని కట్టారో, ప్రతి జిల్లాకు చిన్నారుల సహవాసాన్ని మీరు కడితే మాత్రం నిజంగా మీ ప్రార్థనలు పిల్లల్ని ప్రభువులోకి నడిపించే విషయంలో తండ్రులు ఫెయిల్ అవుతారు, ఖాళీ ఉండదు. మీరే ఆ బాధ్యత తీసుకోవాలి. నేను మళ్ళా ఇక్కడ క్లారిటీ మాట్లాడుతున్నాను, ఇక్కడ మీకు స్పష్టత కోసం ఇంకో మాట మాట్లాడుతాను. ట్యూషన్ టైం సాగ్గా చెప్పొద్దు, ట్యూషన్ మానిపించేయండి, లేదా హోమ్ ట్యూషన్ పెట్టుకోండి, లేదా మీరే చదివించుకోండి. ఇదే మీకు ఎంత క్లాస్ వయసు వచ్చిన పిల్లల కోసం కాదు, ఇది చిన్న పిల్లలకి, బిలో 10th క్లాస్ పిల్లలకి. అది కొంపలు మునిగిపోయే చదువులేం కాదు, కానీ నిజంగా దేవుని వాక్యానికి దూరం అవుతున్నారు పిల్లలు. దేవుని వాక్యంలో పిల్లలు పెంచబడడం లేదు, దేవుని వాక్యం పిల్లలకు అందటం లేదు, దేవుని వాక్యం పిల్లలకు అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా ఈ పరిచర్ విషయంలో, చిన్నపిల్లల విషయంలో మీరు బాధ్యత తీసుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఇచ్చే విషయంలో ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అన్న మాట దగ్గర మనం ఆలోచిస్తున్న మాట, దేవుని వాక్యాన్ని బోధించటం మాని 6వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. అలాగే నా పని కోసం వేరే వాళ్ళు పెడతాం, మేము మాత్రం నాలుగో వచనం, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈవెన్ సోషల్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు బోధల్లో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అది ఒక సందర్భం. 4,000 మంది పంచిపెట్టాడు, అది ఇంకొక సందర్భం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా పంచింది వాక్యం. వాక్యం దేవుని రాజ్య మర్మాలు, దేవుని రాజ్య విషయాలు, అది ప్రధానమైనది. అపొస్తల కార్యాల గ్రంథంలో వాళ్ళు అద్భుతాలు చేశారు, మేలులు చేశారు, ఉపకారాలు చేశారు. కానీ అపొస్తల కార్యాల గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూసేది యెరూషలేము మొదలుకొని భూదిగాంతాల వరకు సువార్తను తీసుకువెళ్లారు. సువార్తను తీసుకువెళ్లారు. 6వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 7వ వచనంలో దేవుని వాక్యం ప్రబలమైంది, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. దేవుని వాక్యం బలంగా బోధించారు. దేవుని వాక్యం యెరూషలేమును తాకింది, యెరూషలేమును ముంచెత్తింది. 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రతిదిన దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతిదినం ఇంట దేవాలయంలో మానక బోధ. ఈ మాట అంటాను, ప్రతిదినం మానక 3 పూట్ల భోజనం అది పక్కాగా జరుగుతుంది. ఇంకా పిల్లల మీద మీ ప్రేమ, వల్లమానని ప్రేమ, మామూలు ప్రేమ కాదు, నేతి ముద్దలు, గోరు ముద్దలు, చిట్టు ముద్దలు, 3 పూట్ల వాడికి ఆకలి ఈగిపోయినా మంచిది, నీ ప్రేమ మంచిది. కానీ కేవలం బాడీకే పోషణ ఇస్తే ఎట్లా? బాడీకే పోషణ ఇస్తే ఎట్లా? ఆత్మలో బలవంతుడు కావాలి కదా, జ్ఞానంలో బలవంతుడు కావాలి కదా. యేసుక్రీస్తు ప్రభు అభివృద్ధి మన పిల్లల్లో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అభివృద్ధి మన పిల్లల్లో ఉండాలి. వాక్యం చాలా సూటిగా మనతో మాట్లాడే మాట లూకాసువార్త 1వ అధ్యాయం లూకాసువార్త 1వ అధ్యాయం 80వ వచనం యోహాను కొరకు రాయబడ్డ మాట, శిష్యువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఎదుగుదల కేవలం శరీరంలోనే కాదు, ఆత్మీయతలో చాలా ప్రాముఖ్యం. బాప్తిస్మిచ్చి యోహాను ఎట్లా పెంచబడ్డాడు, ఎలాంటి గొప్ప సేవకుడు, ఎంతమందిని తిప్పగలిగాడు. శిష్యువు ఎదుగుదల ఎందులో? ఆత్మయందు బలము పొంది అన్న మాట చూస్తున్నాం. 2వ అధ్యాయం 40వ వచనం లూకాసువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి, జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు. రెండవ మాట దేవుని దయ ఆయన మీద ఉండేను. దేవుని దయలో ఎదుగుదల, దేవుడి జ్ఞానంలో ఎదుగుదల. కేవలం బలంలో మాత్రమే కాదు, బలంలో మాత్రమే కాదు. చాలాసార్లు మనకు ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే మనం పిల్లల్ని చాలా అల్లారముద్దిగా పెంచుకుంటాం. వాడి నోట ఒక బూతి మాట వచ్చినా మనకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాడు వెళ్తున్న స్కూల్లో చుట్టుపక్కల పిల్లలు బూతులే మాట్లాడతారు, బూతి చేష్టలే చేస్తారు. లోకం చెడిపోయింది. బాల్యం నుంచి హృదయాలోచన చెడ్డది, హృదయాలోచన బాల్యం నుంచి చెడిపోతా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఎక్విప్ చేసి పంపకపోతే, మన పిల్లల్ని వాక్యంలో పెంచి పంపకపోతే, మన పిల్లలకు అన్ని విషయాలు చెప్పి పంపకపోతే వాడికి తెలియదు. ఆ మాటలు వచ్చి మాట్లాడతాడు, ఆ మాటలు వచ్చి మాట్లాడతాడు, ఆ మాటలు వచ్చి మాట్లాడు. కానీ నువ్వు బీపీ తెచ్చుకొని మూతి మీద కొడేసి జుట్టు పీక్కొని అంత అక్కర్లా. వాక్యం నేర్పించు, అవి తప్పు అని చెప్పు, పిల్లల కోసం ప్రార్థన చేయి. చెడిపోయినా ఆ పిల్లలకి మన పిల్లలు దూరం అయిపోవడం దేవుని చిత్తం కాదు. చెడిపోతున్న ఆ పిల్లలకి మన పిల్లల ద్వారా మేలు జరగటం, మన పిల్లల ద్వారా సువార్త అందటం, మన పిల్లల ద్వారా గుడ్ మేనర్స్ నేర్చుకోవటం, మన పిల్లల ద్వారా వాళ్ళు మేలు పొందటం దేవుని చిత్తం. దేవుడు మనల్ని చీకటికి దూరంగా ఉంచాలి అనుకోలే, చీకట్లో దీపాలుగా ఉంచాలనుకుంటున్నాడు, చీకట్లో మనల్ని దీపాలుగా పెట్టాలనుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక అది. కాబట్టి అర్థం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయములు మాని సమస్త కార్యాలు చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. 14వ వచనం, మూర్ఖమైన వక్ర జనం, మీరు మాత్రం నిరపరాధులు అనిందులు. అది చీకటి, మీరు దీపాలు జ్యోతులు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి పిల్లలారా, నిజముగా మన పిల్లలు మన ఫోన్లు బాగా ఆపరేట్ చేస్తున్నారు. మన మన వల్ల మనం కూడా ఆడని గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని ఆడుతున్నారు. వాళ్ళు ఎక్కువగా పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ మనం దూరం చేయలేము, కానీ ఖచ్చితంగా అందులో మనం ఎట్లాగా వాడాలి దేవుని వాక్యము, కంఠస్థ వాక్యాలు. నేను మళ్ళా మొత్తుకుంటున్నాను, వాడు కంఠస్థ వాక్యాలు చెప్తున్నాడు కానీ వాడికి అది అర్థం కావట్లా, రోజు గంట ప్రార్థనకు నడిపిస్తున్న మన పిల్లల్లోనే ఆశించినంత ఎదుగుదల లేదు. ఇక ఆదివారం సండే స్కూల్కి వెళ్ళే పిల్లల విషయం మాట్లాడేది ఏమి లేదు. అందుకోసం ఈ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ తల్లి హృదయం మీకు దేవుడిచ్చాడు, పిల్లల మీద ప్రేమ మీకు దేవుడిచ్చాడు. ఎలాగ ప్రార్థన చేయడానికి రోజు గంటన్నర మధ్యాహ్న సమయం కలుస్తున్నారు. ఈ సంవత్సరం మా చిన్న పిల్లల కోసం ఆరాధన మేము ప్రారంభించాలి అన్న దాన్ని ప్రేయర్ ఎజెండాగా పెట్టుకుని ప్రార్థన చేయండి. కరోనా వచ్చి మొత్తం లోకాన్ని అతలాకుతలం చేసిన తర్వాత కూడా రిలాక్స్ గా నత్త నడకన చేస్తున్నాం కదా, జరుగుతుంది కదా, వెళ్తున్నాం కదా, 174 సంఘాలు కట్టేశాం కదా, 55 సంఘాలు కట్టేశాం కదా అని చెప్పి ఈ లెక్కల దగ్గర సంతోషపడిపోక, నా పిల్లలు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా తల్లిదండ్రులు రక్షించబడాలి అంతా చూడుకో. జస్ట్ నీ పరిస్థితి ఎలా ఉందో చూడు. నా తల్లి, నా కుటుంబ సభ్యులు స్వార్థంగా ఆలోచించండి, నా యవనస్తులు, నా చిన్నారులు, వాళ్ళ రక్షణ కొరకు ఏదో ఒకటి చేయాలి. నేను మొత్తుకొని మిమ్మల్ని చిన్నపిల్ల కాన్ఫిడెన్స్ పెట్టమని చెప్పి నేను మొత్తుకోవడం కాదు, మీరు మొత్తుకోవాలి. పిల్లల మీద ప్రేమతోటి నా పిల్లలు ప్రభువులు నడిపించాలని చెప్పి, ఎవరు బాధ్యతలు తీసుకుంటారని చెప్పి బొట్టు పెట్టి పీల్చేది కాదు. ఆ పిల్లల మీద భారంతో మీరే ముందుకొచ్చి పిల్లలను ప్రభువులోకి నడిపించాలి. కాబట్టి పిల్లరా, మనం చదువుతున్న లేఖన భాగాల్లో నుంచి మనం ఇచ్చేదాని విషయంలో ప్రాముఖ్యంగా పాదాల వద్ద, అపోస్తుల పాదాల వద్ద పెట్టారు అన్న మాట దగ్గర, ఎందుకు అపోస్తులకి ఇచ్చారు, వాళ్ళ చేతికి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సువార్త వ్యాప్తి. అపోస్తులు పంపబడ్డవారు, సువార్త కొరకు పంపబడ్డవారు కాబట్టి ఆ దృక్పథంతో వాళ్ళు ఇస్తున్నారు. ఇది మనకు అర్థం కావాలి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం పదవ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. లేవీయులు ఆ పదే వంతును తీసుకుని రాగా, అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు, పదే వంతులో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులకు తీసుకుని రావాలను నిర్ణయించుకుంటుమి. ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, నూనెను తేగ సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాడిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలను మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. మనం ఈవెన్ ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూసిన ఇచ్చే విషయంలో లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, మందిర పరిచర్య చేస్తున్నారు. ఈవెన్ అక్కడ మందిర పరిచయం చేస్తున్న వాళ్ళకి ఇవ్వటం కొరకే, దశమ భాగం వచ్చింది. టైత్ అక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రాముఖ్యంగా మనం సువార్త పరిచర్య, దేవుని పరిచర్య కొరకు ఇవ్వటం మనం ఎరగాలి అన్న విషయాన్ని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అట్లాగే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాలు చదువుకోవాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మూడు వచనాలు చదువుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే ఆత్మల భారం లేని వారికి ఇవ్వద్దు, ఆత్మల సంపాదన కోసం వాడబడకపోతే ఇవ్వద్దు. నేను ఇచ్చేసానా లేదా అది మాత్రమే కాదు నీ బాధ్యత, నేను ఇచ్చింది రాజ్య విస్తరణలో పనికొస్తుందా లేదా, నేను ఇచ్చింది ఆత్మల సంపాదనకు పనికొస్తుందా లేదా అన్న స్పృహ కలిగి ఇవ్వడం అవసరం. పేతురు 2:2 మొదటి వచనం నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకునుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాల రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. 3, వారు అధిక లోభులే, కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వం నుంచి దింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కునికి నిద్రపోదు. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, వద్దు అంటున్నాడు ఆయన. వద్దు, వాడు అబద్ధ ప్రవక్త, వద్దు వాడు లోభి, వద్దు నిజంగా నిజంగా మన ఆ కానుకల కోసం బోధించే సేవకుల విషయంలో జాగ్రత్త, కానుకలు ఇచ్చేవారిని గొప్పగా చూసేవారి విషయంలో జాగ్రత్త, తీయటి మాటలు చెప్పి మనం దోచుకోవడానికి వచ్చే లోబుల విషయంలో జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తా ఉంది, వాక్యం హెచ్చరిస్తా ఉంది. కాబట్టి పిల్లరా, ఆత్మల భారం కలిగిన వారికి ఇవ్వాలి. అపోస్తుల వద్ద, అపోస్తుల పాదాల వద్ద పెట్టినట్టుగా సువార్త పనిలో మన ధనం వాడబడడం, మనం పరిచర్లో పాల్పంపులు పొందటం, ఆత్మల భారం లేని వారికి మనం దగ్గర నుంచి లాభం సంపాదించుకుందామని చూసేవారికి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను ప్రాక్టికల్ గా చెప్పగలను ఇంకొక మాట ఏంటంటే, మేము మందిరం కడుతున్నామండి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అడిగితే దయచేసి ఇవ్వద్దు, దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే మేబీ అడుగుతున్న వ్యక్తి కూడా మోసపోయాడు. చిన్న పని ఏంటి మందిరం కట్టడం, లక్షలతో కూడుకున్న పని. ఎంతమంది వస్తారు, వచ్చేది పట్టుమని 10 మంది రారు. లక్షలు పెట్టి మందిరం కట్టాల్సిన పనే ఉంది. ఆ టైం, ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ మనీ, దాన్ని నిజంగా తెలివిగా వాడగలిగితే ఎన్ని సంఘాలు మనం కట్టచ్చు, ఎన్ని సంఘాలు మనం కట్టచ్చు. ఆదిమ సంఘంలో వారు ఫీడింగ్ వరకు ఖర్చు పెట్టారు, భోజనం వరకు ఇచ్చారు తప్ప విలాసాలకి ఇవ్వలేదు, మందిరాలు కట్టడానికి ఇవ్వలేదు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇవ్వలేదు. నాకు తెలిసి చాలా మంది సేవకులు సేవ అనగానే మందిరం కట్టాలని తాపత్రయపడి మందిరం కట్టడానికి అప్పులు చేసుకుని అప్పుల్లో కూరుకుపోయి అప్పుల కోసం వాక్యాన్ని కల్పించి బోధించి లేదా అప్పులకు ఈ వడ్డీలు కట్టుకోవడం కొరకు నిజంగా సతమతమయ్యి ఆ ఒక్క బిల్డింగ్ తో వాళ్ళ పరిచర్య స్టాప్ అయిపోద్ది, ఆ ఒక్క బిల్డింగ్ తో వాళ్ళ పరిచర్య ఆగిపోతుంది. ఈ రాత్రికి మనం తెలంగాణ ఫైర్ సహవాసాన్ని కడుతున్నాం, ఈ శనివారం మనం శ్రీశైలం DFJ సహవాసాన్ని కడుతున్నాం, ఈ సంవత్సరం 52 సంఘాలను కట్టాలని ప్రణాళిక పెట్టుకున్నాం, 52 సంఘాలను దాటి మనం సంఘాలను కట్టబోతా ఉన్నాం. ఎందుకు సంఘాలు వారానికి 1-2 కట్టగలుగుతున్నామంటే ఖర్చు లేని సేవ. దేవుడు అన్నాడు, మీరు వెండి గాని బంగారం కాని దేన్ని తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు. ఖర్చు లేని పరిచర్య చాలా సార్లు నేర్పించేది, అది మాటదే. పరిచర్య చేయడానికి నువ్వు ఉంటే చాలు, పరిచర్య చేయడానికి ఆత్మలుంటే చాలు, మధ్యలో ఆస్తులతో ఏంటి సంబంధం? స్నాక్స్ పెట్టు, భోజనం పెట్టు, సౌండ్ సిస్టమ్ పెట్టుకో, అంతవరకు ఓకే. లక్షలతో స్థలాలు కొనాల్సిన అవసరం ఏముంది? లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏముంది? చాలా మంది తెలియక, మనం కూడా తెలియక ఏమంటామంటే, ఎవరైనా నేను సేవకుండండి పరిచర్య చేస్తున్నానంటే అవునా ఎక్కడా మీ మందిరం అని అడుగుతాం. ఆయన ఏమన్నాడు, దేవుని రాజు ఇక్కడా లేదు అక్కడా లేదు చెప్పడం కుదరదు అన్నాడు. దేవుని రాజు మీ మధ్య ఉంది అన్నాడు. దేవుని రాజు మీరే అన్నారు. ఎక్కడని చెప్పాలి నీకు? పోయి పలానా చోట విజయవాడలో మేము ప్రేయర్ హాల్ కట్టాము, రెండు వచ్చి ఆరాధించడం చెప్తే వస్తారా? ఏంది విజయవాడ దాకా రావాలా? మరి ఎందుకు అడ్రస్ అడిగేది? నీ దగ్గరికే వస్తుందిగా సంఘం. నిజంగా దూరము, భారము, స్థలము, నిర్మాణము అన్నవి సేవను బాగా పాడు చేసే విషయాలు. ఖచ్చితంగా మనం ఇవ్వాలి, కానీ ఆ లోభులకు ఇవ్వకూడదు, అబద్ధ ప్రవక్తలకు ఇవ్వకూడదు. వాళ్ళు మోసపోయారు, మనం కూడా ఆ మోసంలో ఇవ్వకూడదు. నాకు నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, మేము మందిరం కడుతున్నాం బ్రదర్, మీరు ఏమైనా పంపించండి, రిసిప్ట్ కూడా ఇస్తామని. చేసేది ఏముంది, వాళ్ళకి తెలిసింది అదే, జీవిత కాలం అంతా ఆ తవ్విని గొయ్యి పూడ్చుకోవడానికే సరిపోతుంది. ఆయనకి రెండో ఊరు వెళ్ళడు, రెండో ప్రాంతానికి వెళ్ళడు, ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు, తెలియక మోసపోయి. కాబట్టి పిల్లరా, మనం ఇచ్చేటప్పుడు ఆ సువార్త వ్యాప్తి కొరకు ఇవ్వాలి, సువార్త పనుల్లో ఇవ్వాలి, సువార్త పనుల్లో ఇవ్వాలి. ఆత్మల భారం కలిగిన వారికి ఇవ్వాలి, ఆత్మల భారం లేని వారికి ఇవ్వకూడదు అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాస్ రోమిలకు రాసిన పత్రిక 16:18 చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 16:18 చదువుదాం. అటువారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వాళ్ళు దేవుని కోసం సేవ చేస్తున్నారా, మీరు విమర్శిస్తున్నారా అంటే అనండి, మరేం చేద్దాం, విమర్శించకపోతే ఎట్లా తెలుస్తుంది, తెలియదుగా. తమ కడుపుకు దాసులు, బైబిల్లో రాయబడ్డ మాట మరి అది, క్రీస్తుకు కాదు తమ కడుపుకు దాసులు. చాలా మంది దేవుని కొరకు సేవ చేసే యథార్థమైన సేవకులు చూడడం కొదువు అయిపోయింది. భుక్తి కొరకు, బ్రతుకు తీరు కొరకు సేవ చేస్తున్నారు. ఏం కావాలి, దేనికోసం సేవ చేస్తున్నామంటే, ఈ మొన్న జరిగిన బిల్లు మాస్టర్ ట్రైనింగ్ లో కూడా వాళ్ళు చెప్పింది అదే, 30 కుటుంబాలు వస్తే ఇక అక్కడతో ఆగిపోతున్నారట సేవకు వెళ్ళటం. 30 కుటుంబాలు వస్తే ఏముంది, డైలీ రెగ్యులర్ గా మంత్లీ మంత్లీ వాళ్ళు సంపాదించుకుంటారు, మంత్లీ మంత్లీ ఇస్తారు, అంతకుమించి కష్టపడాల్సిన పని ఏముంది. 30 కుటుంబాలు దొరికితే చాలు, లేదా ఒక 50 కుటుంబాలు దొరికితే చాలు, అక్కడతో చాలు. ఇంకా చేయాల్సిన అవసరం, ఏదో రకం కష్టపడి ఒక 50 కుటుంబాలతో ఒక సంఘం కట్టుకుంటే జీవితం నెట్టేయచ్చు. భారతదేశం రక్షించబడాలన్న భారం గాని, సువార్త అందని ప్రాంతాలు రక్షించబడిన భారం గాని చాలా తక్కువ, చాలా తక్కువ. మనం మిషనరీస్ తో కలిసి ఎందుకు ప్రయాణం చేస్తున్నామంటే, వాళ్ళు భారతదేశం కొరకు ఆలోచిస్తున్నారు, సువార్త అందని ప్రాంతాల కొరకు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి సువార్త భారం ఉంది, ఆత్మల భారం ఉంది, నాకు ఉంది అని అంటే మంచిది, అలా పరిగెడితే మంచిది, అందరూ ఇలా ఉన్నారని నేను చెప్పను, గాని బైబిల్ మాత్రం హెచ్చరిస్తుంది, వారు క్రీస్తుకు కాదు తమ కడుపుకు దాసులు. కడుపుకు దాసులు ఏం చేస్తారట, వారి ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసు మోసపుచ్చుదురు. కొలిపే మాటలు లేదా కృకులు మాటలు అనడం కంటే ఆదరించే మాటలు, మోసపు మాటలు. కాబట్టి మనం సేవకుణ్ణి సన్మానించడం, గౌరవించడం, ఆతిథ్యం ఇవ్వటం మంచిదే, కానీ దొంగ విషయంలో జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం ఆ విచక్షణ కలిగి మన ధనాన్ని ఇన్వెస్ట్ చేయటం ఆత్మీయ జీవితానికి మంచిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి అర్థం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఇవ్వటం కొరకు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆత్మల సంపాదన కొరకు ఇవ్వాలి, సువార్త వ్యాప్తి కొరకు ఇవ్వాలి, అలాంటి భారం కలిగిన వారికి ఇవ్వాలన్న మాటలు చూస్తున్నాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రెండు, ఫ్యామిలీ తల్లిదండ్రులకు ఇవ్వాలి అన్న మాట దగ్గర మనం ఆలోచించాలండి, తప్పకుండా ఆలోచించాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదవాలి. ఆయన అంటాడు నిర్గమకాండ 20వ అధ్యాయము ఎఫ్సి పత్రికలో ఈ మాట కోట్ చేసి 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించు. ప్రభునంద ప్రియులారా, నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. తల్లిదండ్రులు చూసే విషయంలో ఒకవేళ నువ్వు నీ భర్తని ఆటంకపరుస్తూ ఉంటే అర్థం ఏంటంటే ఆయుష్కాలాన్ని హరిస్తున్నట్లు లెక్కట. ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నట్లుకేట. ఎవరైనా సరే తల్లిదండ్రులు చూడడం, తల్లిదండ్రులు చూడడం, ఈవెన్ భర్త అయినా భార్య అయినా పేరెంట్స్ ని చూడడం అది డివైన్ రెస్పాన్సిబిలిటీ, దేవుడిచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత. పెళ్ళైపోగానే ఆ అత్తమామల్ని దూరం చేయటం, లేకపోతే ఆ ఆడపడుచును దూరం చేయటం జనరల్ గా లోకంలో టెండెన్సీ ఉంటుంది మారు మనసు రావడానికి ముందు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు, దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. నేను విన్న మాట, నేను బలంగా నమ్మే మాట, అత్తను అమ్మలాగా మామను నాన్నలాగా చూడగలిగిన స్థాయిలో క్రైస్తవ కుటుంబాలు ఉండాలి, క్రైస్తవ కుటుంబాలు ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవునట్టుగా నీ తండ్రిని తల్లిని సన్మానించు. సన్మానించు అంటే అర్థం ఏంటంటే అన్ని చూడాలి, అన్ని బాధ్యతలు తీసుకోవాలి. మార్కు సువార్త 7:10 నుంచి మనం చదువుదాం. మార్కు సువార్త 7:10 10 నుంచి మనం చదివితే, నీ తల్లిదండ్రులను ఘనపరచవలనను తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనను మోషే చెప్పిన కదా, ఘనపరచాలి, దూషిస్తే చంపాలి అట, దూషిస్తే చంపాలట. కాబట్టి దేవుని వాక్యం చాలా సూటుగా మాట్లాడుతున్నమాట. మనం ఎలాంటి జనరేషన్స్ తయారవుతున్నాయంటే ఏ మాత్రం పేరెంట్స్ మీద ఆలోచన లేదు, పెళ్లి చేసుకోవాలి, వేరే కాపురం పెట్టేయాలి, చిన్న ఇంట్లోకి వెళ్ళిపోవాలి, అసలుకి మా జీవితంలోకి ఎవరు రాకూడదు. ఎంత నారో మైండ్ తో ఉంటున్నారు, ఎంత నారో మైండ్ తో ఉంటున్నారు. ఈవెన్ అట్లాగా సెపరేట్ గా ఉండాలి అన్న మాట దగ్గర, ఈవెన్ అలా సెపరేట్ గా ఉండాలి అన్న మాట దగ్గర నేనేమంటానంటే, ఒక సెపరేట్ గా ఉన్నా స్పిరిచువల్ గా సెపరేట్ అవ్వద్దు, స్పిరిచువల్ గా సెపరేట్ అవ్వద్దు, స్పిరిచువల్ గా కలిసి ఉండాల్సిందే. కాబట్టి అతను కూడా కోడలను కూతురులాగా చూడాలి కదా. నాకు బైబుల్ అలా కనబడలా, బైబుల్ అలా కనబడలా. బైబుల్లో ఏం కనబడింది అంటే, నీకు ఎలా కావాలని కోరుకుంటున్నావో నువ్వే అలాగే ఉండు. ఎదుటివారు ఉండాలి కదా అని చెప్పడానికి అడగడానికి బైబుల్ హక్కులా, బైబుల్ హక్కులా. మీలో ఎవరు ఆత్మీయులో వాళ్ళే తగ్గించుకోవాలి. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మీరే చేయాలి. ఈ మాట లూకాసు వార్త 6:31 లూకాసు వార్త 6:31లో, మనుషులు మీకెలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించిన వారేనే మీరు ప్రేమిస్తే మీకేమీ మెప్పు కలుగును. పాపులు తమను ప్రేమించే వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులు అలాగ చేతురు కదా. కాబట్టి ఆయన శత్రువును ప్రేమించమంటాడు. అత్తమామలు అత్తమామలు కోడల్ని కూతుర్లా చూడాలి అన్న మాట దగ్గర ఖచ్చితంగా అత్తలుంటే అలాగ చూడద్దు. నేనేమంటానంటే, నాకు వాక్యాన్ని అప్లై చేసుకోవాలి, పక్కడకు నేను వాక్యాన్ని అప్లై చేయకూడదు. వాక్యం నాతో మాట్లాడుతుంది, నేను విధేయత చూపిస్తే నాకు ఆశీర్వాదం. నేను వింటున్న వాక్యం, అబ్బా ఈ వాక్యం ఆయన వింటే బాగున్ను అనుకో, ఆయన వింటే పర్లేదు, కానీ పూర్తిగా ఆయనకు అప్లై చేయకు, ముందు నీకు అప్లై చేసుకో, ముందు నీకు అప్లై చేసుకో. కాబట్టి పిల్లరా, మనం దీర్ఘాయుష్మంతం అవడానికి ఆశీర్వాదంతో కూడుకున్న ఆజ్ఞ ఇది ఇవ్వటం. ఎవరికి? పేరెంట్స్ కి ఇవ్వాలి, నేను కన్నవారికి, నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. అది నీ బాధ్యత. నీ భర్త తన కుటుంబాన్ని చూసుకునే విషయంలో నువ్వు అసూయ చెందకూడదు, నువ్వు చిన్నబుచ్చుకోకూడదు. ఈవెన్ నువ్వు అడగొచ్చు, నాకు చెప్పు చేయండి అని అడగొచ్చు, గాని చెప్పు చేయండి అన్న మాట దగ్గర కంట్రోల్ చేయటం, లేకపోతే అంతవరకు పర్లేదు కానీ పూర్తిగా దూరం చేయటం మాత్రం ఎంత మాత్రం క్రైస్తవులకు తగినది కాదు అని జ్ఞాపకం చేస్తున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:4 చదవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:4 వాక్యం అంటుంది, అయితే ఏ విధవరాలకైనా పిల్లలు గాని మనువులు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది, అనుకూలమైంది. దేవుడు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. నీ ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళ పోషణ లేకుండా వాళ్ళ క్షోభ అనుభవిస్తా ఉంటే నీ భక్తిని మెచ్చడు అని దేవుడి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పట్టించుకోవాలంటున్నాడు, అమానాన్ని పట్టించుకోవాలంటున్నాడు, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలంటున్నాడు. దానికి మనం సంపాదించిన దాన్ని వాడాలి తప్ప మన కోసం మాత్రమే వాడుకునేవారుగా మనం ఉండకూడదు. 8వ వచనం ఇంకొక మాట రాయబడింది, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కుంటూరు ఇంట్లో బాధ్యత తీసుకోకపోతే ఎట్లా? భార్య పిల్లలు బాధ్యత తీసుకోవాలి. అక్కడ భార్య పిల్లలు అనుకోకుండా అని మాత్రమే కాకుండా స్వకీయులు అంటున్నాడు. కాబట్టి అర్థం చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడడం మంచిది. సువార్త కొరకు ఇవ్వాలి. రెండు, ఆ కుటుంబ సభ్యుల అవసరతల కొరకు ఇవ్వాలి. కుటుంబ సభ్యుల అవసరతలు అన్న మాట కంటే ఇక్కడ తల్లిదండ్రులకు ఇవ్వాలి, పేరెంట్స్ కి ఇవ్వాలి, విధవరాండ్లకు ఇవ్వాలి, వారిని పట్టించుకోవాలి. ఈవెన్ ఆ ఉపవాసం దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఆయన ఇలాగంటాడు, యశ్యా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 7వ వచనం, నీ ఆహారం ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు అన్నాడు. రక్త సంబంధికి ముఖం తిప్పొద్దు. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టు. దిక్కు మన బేదలను ఎంత చేర్చుకున్నాము. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకుందాం, దేవుని వాక్యం మనకి దేవుడు ధనాన్ని ఇచ్చింది స్వార్థం కోసం మనకు నచ్చినట్లుగా వాడుకుంటామని కాదు, కాని సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని వాక్య వెలుగులో ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా విత్తాలి అన్న దగ్గర వాక్య వెలుగులో జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక మాట నేను చూపించి ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఒక్క మాట చూపించి ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయంలో చెప్పవచ్చు అన్నాడు. విత్తడం అట రేపు కోస్తావట. ఇన్వెస్ట్మెంట్ ప్రభు మనకిచ్చి దాన్ని ఎక్కడ దాస్తావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎట్లా వాడుతున్నావు, నీకోసం వాడుతున్నావా, లోకంలో సుఖాల కోసం వాడుతున్నావా, లేదా పొరుగు వాళ్ళు ప్రేమించి మన సువార్త పని కోసం వాడుతున్నావా, నీ బాధ్యతగా జ్ఞాపకం చేసిన పేరెంట్స్ కొరకు, రక్త బంధువుల కొరకు, స్వకీయుల కోసం వాడుతున్నావా అని వాక్యం మాట్లాడుతూ ఉండగా ధనాన్ని ఎలా వాడుతున్నాను, ఇన్వెస్ట్ చేస్తున్నాం పరీక్ష చేసుకుందాం, వాక్యానుసారంగా వాడడానికి ఇష్టపడదాం. ప్రభు అటు కృప మనందరికి అనుగ్రహించింది గాక. ఆమేన్.